ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣು ರೂಪಾಯ ವ್ಯಾಸ ರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಅವಿಕಾರಾಯ ಶುದ್ಧಾಯ ನಿತ್ಯಾಯ ಪರಮಾತ್ಮನೇ ಸದೈಕ ರೂಪ ರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ಸರ್ವಜಿಷ್ಣವೇ. ಮಾರ್ಗಾವರ್ತಿತ ಪಾದುಕಾ ಪಶುಪತೇ ರಂಗಸ್ಯ ಕೂರ್ಚಾಯತೆ ಗಂಡೂಷಾಂಬುನಿಷೇಚನಂ ಪುರರಿಪೋ ದಿವ್ಯಾ ಅಭಿಷೇಕಾಯತೆ ಕಿಂಚಿತ್ ಭಕ್ಷಿತ ಮಾಂಸ ಶೇಷಕಬಳಂ ನವ್ಯೋಪಹಾರಾಯತೆ ಭಕ್ತಿ ಕಿಂ ನ ಭವತ್ಯಹೋ ಘನತರಂ ಭಕ್ತಾವತಂ ಸಾಯತೆ. ವಕ್ಷಸ್ಥಾಡನಮಂತಕಸ್ಯ ಕಠಿನಾಪಸ್ಮಾರ ಸಂಮರ್ದನಂ ಭೂಭೃತ್ಪರ್ಯಟನಂ ಸಮತ್ಸುರಸಿರ ಕೋಟೀರ ಸಂಘರ್ಷಣಂ ಕರ್ಮೇದಂ ಮೃದುಲಸ್ಯ ತಾವಕ ಪದದ್ವಂದ್ವಸ್ಯ ಗೌರೀಪದೇ ಮಶ್ಚೇತೋ ಮಣಿಪಾದುಕಾ ವಿಹರಣಂ ಶಂಭೂತವಾಂಗೀಕುರು.
ಅಸ್ಮದ ಆತ್ಮಾನಂದ ಸ್ವರೂಪುಲಾರ ಶ್ರೋತ ಮಹಾಶೈಲಾರ, 16ವ ಅಧ್ಯಾಯಂ. ದೈವ ಅಸುರ ಸಂಪತ್ ವಿಭಾಗ ಯೋಗಂ. ఎక్కడికక్కడ విభాగం చేసి అన్నీ మిక్స్ అయిపోయినాయండి, మనకు అర్థం కావట్లా. మనమెవరము, మన ఆశయం ఏమిటి, ఎందుకు జీవించాలి, ఎందుకు వస్తున్నాము, ఏమి పట్టుకెళ్ళాలి, ఏమి పట్టుకెళ్ళకూడదు, ఏది పట్టుకెళ్తే దుఃఖం, ఏది పట్టుకెళ్తే సుఖం, పట్టుకెళ్ళకపోతే సుఖం దుఃఖం, ఏది పట్టుకెళ్తే దుఃఖం, ఇటువంటి వివరాలు మనకు తెలియాలండి. రావటం ఒక కార్యక్రమం మీద వచ్చాం, ఒక ఆశయం కోసం వచ్చాం. ఏ జీవుడైనా ఎందుకు వస్తాడండి, ఒక పని ఎందుకు చేస్తామండి? సుఖం, హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ ఎలా వస్తుంది? ఈ దృశ్యంలో నిజమైన హ్యాపీనెస్ ఉందా లేదని మహనీయులు గమనించేసి శాశ్వతమైన హ్యాపీనెస్కి మనకు మార్గం చూపిస్తూ ఉపనిషత్తులు రాశారండి. యుద్ధ సమయంలో ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని కృష్ణ భగవానుల వారు అర్జునులకు తద్వారా మనకు బోధిస్తున్నారండి. మనం ఇప్పుడు దైవ అసుర సంపద్ విభాగ యోగంలో ప్రవేశిస్తున్నాం కదండి. అంతకుముందు అధ్యాయం విషయం వచ్చిన విషయం మనం తెలుసుకుని దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏమో గమనించి ముందుకు వెళ్దామండి. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనందరికీ కూడా త్రీ పర్సనాలిటీస్, పురుషుడు పర్సనాలిటీస్ ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారండి స్వామి. ఒకటి క్షరపురుషుడు, ద్వావిమౌ పురుషౌ లోకే అక్షరశ్చ అక్షరయేవచ. మనందరికీ కూడా క్షరము అంటే ఏ జోన్ వేర్ థింగ్స్ ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్, క్షయించే విధి, సంబంధాలు, అనుబంధాలు, దేహాలు, ఇవన్నీ మనకు ఈ లోకల్లో మనకు ప్రాప్తించినవి, మన పొసెషన్స్ అనుకున్నవి, మనవి అనుకున్నవి అన్నీ కూడా, మన ఇష్టాలు, ప్రేమలు, ఆవేశాలు, కోపాలు అన్నీ కూడా క్షరము, మార్పు చెందుతూ ఉంటాయండి. క్షణమో రకంగా ఉంటాయి అవి. అందుకే స్వామి అశ్వర్థ వృక్షంతో పోల్చారు. నా స్వ అర్థం, ఈ సంసార విషయాలన్నీ కూడా రేపు ఉండవు. స్వాహ అంటే రేపండి, టుమారో. నా ఉండదు, రేపు ఉండండి అశ్వర్థం అనమాట. రేపు ఇంకో రకంగా ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళ లాగానే రేపు ఉంటుందని, రేపు ఇంకో రకం, ఎల్లుండి ఇంకో రకం, రోజుకో రకంగా ఉంటుంది. మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక దీర్ఘ ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ కనపడినవి రేపు కనిపించవు, రేపు కనిపించినవి ఎల్లుండి కనిపించవు. సుదీర్ఘ ప్రయాణం చేస్తుంటే ఈ గంటలో కనిపించింది ఇంకో గంటలో కనిపించవు, ఇంకో గంటలో కనిపించినవి ఆ పై గంటలో కనిపించవు. అలా క్షణక్షణం ట్రైన్ పక్కన చూస్తూ ఉంటే ఎలా మారుతుందో మనకు సంబంధించిన ఆ సంబంధాలు మనం అనుకుంటున్నామండి ఇవన్నీ ఓ శాశ్వతంగా చాలా దీర్ఘకాలం ఉంటున్నాయి అని. క్షణాన్ని నిజానికండి ఈ జీవితం మొత్తాన్ని అవతల ఉండి చూస్తే అవన్నీ మార్పు చెందేవి. అటువంటి మార్పు చెందేటువంటి అశ్వత్థ వృక్షాన్ని నశింపజేసుకుని, సంసార వృక్షాన్ని నశింపజేసుకుని ఆ తరువాత నువ్వు పురుషోత్తమ ప్రాప్తిని పొందాలయ్య అని చెప్తూ ఒక చిన్న వివరం చెప్పారు. ఏంటంటే క్షర పురుషాడు అక్షర పురుషుడు, ప్రతి వాడిలోనూ క్షరము అక్షరము మార్పు చెందినది మార్పు చెందనిది. క్షర సర్వాణి భూతాని, సర్వ విశేషాలు సర్వ భూతములు సర్వ జీవరాశులు క్షర నశిస్తున్నాయి. అయితే కూటస్థుడు ఉన్నాడండి ప్రతి జీవుల్లోనూ కూటస్థుడు, ద రూట్ నేను నేను అనే ఒక తత్వం ఉందండి. నేను అనుకునేవాడు నేను అనుకునేదానికన్నా కూడా ముందు ఉండాలి కదా. ఆ తత్వాన్ని సత్ అంటారు, అది కూటస్థ, అది మార్పు చెందదు. దాని చుట్టూ మిగతావన్నీ మారుతాయి. ఈ దేహం పోతుంది ఇంకో దేహం వస్తుంది, కానీ నేను నేను అనుకునే రూట్ తత్వం ఏదైతే ఉందో మూలతత్వం అది మారదు, అది అక్షరం అన్నారు. సో మన పర్సనాలిటీస్లో ఒకటి క్షరపురుషుడు పురుషుడు అని పెట్టారండి, అక్షర పురుషుడు. ఉత్తమ పురుష అన్య ద్వౌ ద్వావిమౌ పురుషవులోకే, ఇద్దరు పురుషులున్నారు మార్పు చెందినది మార్పు చెందని పురుషుడు. అయితే ఈ రెండిటికీ ఆవల ఇంకో మన రూపం ఉందండి, అది గుర్తు చేసిందండి మన పురుషోత్తమ ప్రాప్తి యోగం. జగత్తులోని నేను అది మార్పు చెందుతూ ఉంటుంది. ఆ జగత్తులోని నేను ఆస్వాదించే నేను అది కూటస్థం అండి. ఈ దేహంలోనే కాకుండా ఈ జగత్తంతా నాచే చూడబడే ఆస్వాదించబడే దృశ్యమంతా నిండి ఉన్నటువంటి నేనైన నేను, నేనైన నేను ఇంకొక నేనుందండి. సామాన్యంగా మనం ఈ రెండే చూసుకుంటాం, ఏది క్షర అక్షర రెండే చూసుకుంటాం మన అనుభవానికి వస్తున్నాయి. మూడోది ఏమిటి, మనము ఇంకొక పురుషుడు, మన స్వరూపం ఇంకోటి ఉందండి. ఏంటి, సర్వమునందు నిండి సర్వమును ఆస్వాదిస్తూ సర్వమునకు వేరైన నేనైన నేను ఇంకోటి ఉందండి, అది ఉత్తమ పురుష. ఈ ఉత్తమ పురుష పురుషోత్తముడు, ఆ పురుషోత్తమ తత్వాన్ని చేరడమే మానవ జీవితం యొక్క ఆశయం. అంటే మనం ఒక జీవుడిగా ఉండకూడదండి, సర్వ జీవరాశుల్లో వేయించేసిన సచ్చిత ఆనంద తత్వమై ఆస్వాదించాలండి ఈ సృష్టి. ఆ మార్గం జీవించారు. యోమాం అసమ్మూఢో జానాతి స సర్వవిత్ భజతి మాం అన్నారు. ఎవడైతే తన మూఢత్వాన్ని వదిలిపెట్టి సర్వమునందు ఉన్న తన స్వరూపాన్ని దర్శించుకుంటాడో అన్ని కర్మలు చేసినవాడు అవుతారు అని చెప్తూ అవి కృతజ్ఞత చేశ అని చెప్పుకుంటూ వచ్చారు కదండి. ఇప్పుడు ఈ దైవాసుర సంపద విభాగయో, ఆ పురుషోత్తమ ప్రాప్తిని పొందటానికి వాట్ ఈజ్ ది పాత్, హౌ టు రీచ్. అంతకుముందు కూడా మనం ఈ అధ్యాయంలో ప్రవేశించేటప్పుడు ఒక్కటి రెండు విషయాలు ఇక్కడ గుర్తు చేసుకున్నామండి. రాజవిద్య రాజకృష్య యోగంలో కూడా స్వామి అవజానంతో మాం మూఢ మానుషీం తనుమాశ్రీ పరంభావం అజానంతో, ఈ మానుషీ తనుమాశ్రీతుడు అనుకుంటున్నారయ్యా నన్ను, మానుషీ తనుమాశ్రీతుడై ఉంటున్నాడు కానీ నా పరస్వరూపం తెలుసుకోవటం లేదు అని గుర్తు చేశారు. అనగా మనము ఈ దేహాన్ని ఆశ్రయించి దేహానికి సంబంధించిన వాళ్ళము మానుషి తనము ఆశ్రితులము అనుకుంటున్నాం, కానివ్వండి సర్వమునందు ఉన్న నేనైన నేను పరస్వరూపం, అది పరం అంటే ఆవల ఉన్నది, ఆ పరస్వరూపము అజానంతో తెలుసుకోవట్లేదయ్యా. అంటే మనం తెలుసుకోవాలి అని రాజవిద్య రాజగుక్ష యోగంలో చెప్పారు. మోఘాశ మోఘకర్మాణో మోఘజ్ఞానో విచేత సహ. ఆసురీ ప్రకృతి వల్ల ఏమవుతోంది, మనం ఈ ఇంద్రియాలు ఉపయోగించి దృశ్య ప్రపంచంలో తప్పు ఆశ మోఘ ఆశ మోఘ కర్మలు తప్పు కర్మలు పరిమితమైన కర్మలు పాపపు కర్మలు దుష్టకర్మలు మోహ జ్ఞానము రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉండటం వల్ల పరస్వరూపం తెలుసుకోవటం లేదు. మన పరస్వరూపం తెలుసుకోవటమే తెలుసుకోవాలనేది ఆశ జీవితం యొక్క ఆశయం అండి. ఆ ఆసురీ ప్రకృతి కలవాళ్ళు పరస్వరూపం తెలుసుకోవటం లేదు. దైవీ ప్రకృతి కలవాళ్ళు దైవీకృతి ప్రకృతిని సముపార్జించుకున్న వాళ్ళు పరస్వరూపాన్ని తెలుసుకున్నవారై నా స్థానానికి వచ్చి అంతటా నేనైనా నేను ఏది ఆస్వాదిస్తున్నానో అది వాళ్ళు ఆశ్రయిస్తున్నారయ్యా. భక్తితో ఎవరైతే దైవీ ప్రకృతి యొక్క సహాయంతో భక్తులై పరతత్వాన్ని తెలుసుకుంటారో వారు పరతత్వమే అయి సర్వము తానై సర్వభూతములు తానై సర్వసాక్షి అనగా వేరై ఆస్వాదిస్తారయ్యా అని ఒకటి రాజవిద్య రాజగుక్ష యోగంలో చెప్పారు. ఇప్పుడు ఆసురీ ప్రకృతి దైవీ ప్రకృతి అని 9వ అధ్యాయంలోనే ఆ మాటలు అన్నారండి. ఈరోజు మనకి ఏం చెప్తున్నారంటే, నాయన రెండు ప్రకృతులు ఉన్నాయి, ఈ దైవీ ప్రకృతి ఆసురీ ప్రకృతి విశేషాలు విను అని చెప్పుకొస్తున్నారండి. ఎందుకనంటే మార్గం తెలియాలి కదా మనకు. పురుషోత్తమ ప్రాప్తి క్షర అక్షరములు దాటిపోయి పురుషోత్తమ ప్రాప్తి సంపాదించుకోవాలండి మనం. ఆ పురుషోత్తమ ప్రాప్తి అంటే మనం పురుషుడు జీవుడు అండి. జీవుడు ఏమవ్వాలి, శివుడు అవ్వాలి. నరుడు ఏమవ్వాలి, నారాయణుడు అవ్వాలి. అవుతారా, అవే అయ్యే అవకాశము అధికారము మనలో ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టే మహనీయులు ఎలుగెత్తి గానం చేస్తున్నారు, నాయనా నీవు జీవుడుగా పుట్టావు శివుడు అవ్వాలయ్యా, నరుడుగా పుట్టావు నారాయణుడు అవ్వాలా, దానికి మార్గమేమి చూడు గమనించు దానికి ఉపాసన చెయ్యని భక్తి జ్ఞాన యోగ మార్గాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు కదండి. ఇప్పుడు గుణ సంపద సంపద గురించి చెప్తున్నారండి. మన దగ్గర సంపద ఉందండి, ప్రతి జీవుడి దగ్గర సంపద ఉంది. మామూలుగా సంపద అంటే ఏమనుకుంటాము, ఇళ్ళు వాకిళ్ళు ధనము ఇవన్నీ సంపద అనుకుంటాం, లేదా జనము. ఓ మనకు సంబంధించిన జనము చుట్టాలు చాలామంది ఉన్నారనుకోండి, ఒక పని తల పెడితే అందరూ పరిగెత్తుకొస్తారు, అటువంటి జనము. ఇదంతా మనం సంపద అనుకుంటున్నాం, ఇవన్నీ నిజమైన సంపద కాదండి. ఇదంతా ప్రపంచంలో సంబంధాలు, దిస్ ఆల్ సోషల్ లైఫ్, దట్స్ ఆల్. ఇవన్నీ జీవుడి యొక్క మనం ఏ తత్వాన్ని ఏ పరతత్వాన్ని గురించి మనం మనం సంభాషించుకుంటున్నామో ఈ సంపద అంతా అందుకు రిలవెంటే కాదండి. ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్. రెండు మూడు ఇళ్ళు ఉన్నాయి, బాగా డబ్బు ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి అనుకుందాం ఒక ఆయనకి, కానీ మృత్యువు తప్పదు కదా, చనిపోయిన వాణ్ణి వెంట ఏవి వెళ్ళదు కదా. సో మృత్యువు దగ్గరికి వచ్చేసరికి అది సంపదే కాదు. జీవుడి యొక్క నిజమైన వాస్తవమైన సంపద అతను వెంట వెళ్ళాలి. అట్లా వెంట వచ్చే సంపద ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి, ఉన్నది. అది ఈరోజు మనకు గుర్తు చేయబోతున్నారు. దైవ అసుర సంపద్ విభాగం, మన దగ్గర ఉన్న సంపద కొంత సంపద తీసుకునే వచ్చామండి. సంపద లేకపోతే జన్మకి రాలేం, మానవ జన్మకి అసలు రాలేం. ఈ సంపద ఏదైతే తెచ్చాం మన వద్ద ఉంచుకునే ఇక్కడికి వచ్చామో ఆ సంపద అభివృద్ధి పరుచుకోవటమో లేక తగ్గటమో జరుగుతుంది. మనం ఒక క్యాంపుకి వెళ్ళాం, మన దగ్గర కొంత డబ్బు ఉంది, చక్కటి ప్రాఫిట్ బాగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశానికి వెళ్ళాం, అక్కడ ఒక 6 నెలలు ఉన్నాం. ఆ 6 నెలల్లో మనం ఏం చేస్తాం, మరి కొంత డబ్బు సంపాదిస్తాం, వ్యాపారం రీచే వెళ్ళాం, అక్కడ వ్యాపార వ్యవహారాలన్నీ చూస్తున్నాం. కొంతమంది వెళ్తుంటారు కదండి దూర ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి అక్కడ చక్కగా డబ్బు సంపాదించి వెనక్కి వస్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఆ డబ్బు పెరుగుతుందా తగ్గుతుందా, ఏ విధమైన అప్పులు పెరుగుతాయా లేకపోతే ధనమే పెరుగుతుందా అనేది ఆ 6 నెలలు అతను చేసిన కార్యక్రమాలను బట్టి ఉంటుంటాయి కదండి. హౌ హీ వాజ్ రన్నింగ్ ద బిజినెస్ దాన్ని బట్టి ఉంటుంది కదా. అలాగే మానవ జన్మకు వచ్చాం కదండి, మానవ జన్మకి వచ్చేటప్పుడే సంపద తెచ్చాడు అర్జున. ప్రతి జీవుడు తన వెంట సంపద తెచ్చాడు, ఆ సంపదని విభాగించి దైవ అసుర సంపద్గా నేను విభజించి చెప్పబోతున్నా. దేని ప్రభావము ఏమిటి, అసలు జీవుడికి బంధం ఎందుకుంది, ఆ బంధం తొలగేది ఎట్లా, ఏ సంపద వల్ల పెరుగుతుంది బంధం పెరుగుతుంది, ఏ సంపద వల్ల బంధం తొలగుతుంది, ఈ విషయం చెప్తూ ఈ సంపద విభాగం దైవీ సంపద ఆసురీ సంపద వీటి గురించి చెప్తున్నానయ్యా, జాగ్రత్తగా విను. ఇట్ పెర్టైన్స్ టు క్వాలిటీస్, మన యొక్క గుణములకు సంబంధించిందనమాట అండి. ఈ గుణములు ఈ క్వాలిటీస్ బట్టి మనిషికి బంధమా మోక్షమా అనేది నిర్ణయం అవుతుందండి. అంతేగాని తెలివితేటల వల్ల కాదు, కొన్ని క్వాలిటీస్, ఆ క్వాలిటీస్ రెండు రకాలుగా ఉన్నాయన్నమాట, ఆసురీ క్వాలిటీసు దైవీ క్వాలిటీస్. ఆ క్వాలిటీసే నిజమైన జీవుడి సంపద అండి. అంతేగాని భౌతిక సంపద అవన్నీ మాయ, పంచభూత సమన్వితం, అది ఎక్కడికక్కడ వదలవలసిందే. అనేక జన్మలు ఎత్తేవాడు ఒక జన్మలో ఏ సంపదలు ఉన్నాయో అవి అక్కడ ఉండక అతని వెంట రానప్పుడు అతను ఎలా అవుతాయండి. వాస్తవానికి ఈ ప్రపంచంలో కనపడే భౌతిక సంపదలు మనవి కావండి, అవి ప్రపంచంలోవి. మనం ఒకవేళ ఒక పెద్ద బిల్డింగ్ కట్టినా నాది నాది అనుకుంటూ ఏదో రోజు అది మన దేహం ప్రాణం తొలగాల్సిందే, బయట పడుకోబెట్టాల్సిందే, శ్మశానానికి పంపాల్సిందే, మరొకరు వచ్చి ఈ ఇల్లు నాది అంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఈ నీళ్లు చూస్తున్నాం, ఆ ఎవరైతే తమ ఎంతో కష్టపడి ధనంతో కట్టారో వాళ్ళు అక్కడ ఉన్నారా అండి, ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంజాయ్ చేశారు, కాలగర్భలు కలిసిపోయారు, ఐదో 40 ఏళ్ళు మొత్తం మీద అది కట్టిన వాళ్ళందరూ కాలగర్భలో కలిసిపోయారు, తప్పదు అది. మరొకరు వారి సంతానమో ఎవరో వచ్చి నాదే అనుకున్నారు, అందుకోసమే కట్టారు, కట్టిన ఆయన వెంట తీసుకెళ్దామని కట్టలా, అనేక తరాలు ఆనందించాలి అని కట్టారు. ఇళ్ళు అక్కడే ఉంటాయి కానీ నాదే, నేను కట్టాను, నా డబ్బుతో కట్టాను, ఇదంతా నాదే అనుకున్నవారు మాత్రం వెళ్ళిపోయారు. ఈ ప్రపంచంలో సంపదలు అన్నీ ఇంతేనండి. మనం చెప్పుకోబోయే సంపద జీవుడి వెంట ఎప్పుడూ ఉండే సంపద, అయితే అందులో బంధం కలిగించే సంపద, బంధ విముక్తి కలిగించే సంపద ఈ జీవుడి వెంట ఉన్నాయండి. అటువంటి సంపద ఉంది కాబట్టే ఆ సంపదను అనుసరించి మానవ జన్మకి రావటం వర్తమానంలో జరిగింది. ఇప్పుడు అర్జున, ఈ జీవుడు యొక్క సంపద మొత్తాన్ని రెండుగా డివైడ్ చేస్తున్నానయ్యా. ఎందుకు డివైడ్ చేస్తున్నాను అంటే, తన సంపద తనకు సుఖమా దుఃఖమా అజ్ఞాన దృష్టికర వాళ్ళకి తెలియదండి. గుణ సంపద మనం చెప్పుకోపోయేది, పైగా నేను ఈ విధమైనటువంటి స్వభావము కలిగి ఉంటే సుఖమా దుఃఖమా బంధమా మోక్షమా పిల్లవాడికి ఏ విధంగా తెలియదో. పిల్లల వంటి మన జీవులు మన సంపదలో సుఖము దుఃఖము కలగజేసే విశేషాలు ఏమిటి అనేది మనకు తెలియాలి. అందుకని రెండుగా డివైడ్ చేస్తున్నానయ్యా, ఒకటి దైవీ సంపద, రెండు ఆసురీ సంపద. ఎందుకు డివైడ్ చేస్తున్నానంటావేమో వినవయ్య. దైవీ సంపద్ విమోక్షాయ, ఎవరి దగ్గరైతే నేను చెప్పబోయే వివరించబోయే దైవీ సంపద ఉంటుందో, దైవీ సంపద బాగా ఉంటే ఆ జీవు అంటే మానవ జన్మకు వచ్చాడు కదా, వచ్చి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంతో జీవితాన్ని గడుపుతున్నాడు కదా, ఈ గడుపుతున్న సమయంలో ఎవరి దగ్గరైతే అధికంగా అధికాధికంగా దైవీ సంపద ఉంటుందో ఆ దైవీ సంపద వల్ల ఏమవుతుంది ఆ జీవుడికి, దైవీ సంపద విమోక్షాయ, అతన్ని విమోక్షుణ్ణి చేస్తుంది, బంధం లేకుండా చేస్తుంది, బంధ విముక్తుణ్ణి చేస్తుంది. చూడండి, చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం అయా జీవు మనం ఎందుకు పుట్టామంటే మోక్షం సంపాదించాలి. మోక్షం ఎవరిస్తారు, స్వామి గుర్తిస్తున్నారు, దైవీ సంపద నేను చెప్పబోయే దైవీ సంపద ఈ జీవుడికి మోక్షం ఇస్తుంది, విమోక్షాయ బంధ విముక్తుండి చేస్తుంది. జీవుడు బంధంలో ఉన్నాడు, కర్మలకు కర్మ వ్యవహారములు సందర్భములు అనుబంధములు బాంధవ్యములు అనేక బంధాలలో ఇరుక్కుని ఉన్నాడు. ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారు, ఒకనక సంపద ఈ జీవుణ్ణి బంధ విముక్తుణ్ణి చేస్తుంది. ఎంత ఎన్ని జన్మలుగా మనం ఒక ఆవుని మన అలా కట్టేసేసి ఎటు కదలనికుండా ఉంటే, అయ్యా నన్ను కాసేపు విప్పండి అటు ఇటు తిరుగుతానని ఆ ఆవు కొన్నట్టుగా. ఇక జీవుడు చూడండి, ఎన్ని జన్మలుగానో బద్ధుడై ఉన్నాడు. దేనికి బద్ధుడు? దృశ్యమునకు, దృశ్య వ్యవహారములకు బద్ధుడై ఏడుస్తూ పుడుతున్నాడు, ఏడుస్తూ పోతున్నాడు. చూడండి, తెలియకుండా వచ్చావు తెలియకనే పోతావు ఇదే వేదం. ఏదో సినిమాలో ఒక సందర్భంలో ఒక చిన్న పాట అన్నాడు. వేదం ఏం చెప్పిందంటే, తెలియకుండా వచ్చావయ్యా తెలియకుండానే పోతావు జాగ్రత్త అని చెప్పిందట. చిన్న వాక్యంలో సత్యం ఎంత గొప్ప విషయం చెప్పారు చూడండి. ఈ దైవీ సంపద జీవుడికి మోక్షం కలగజేస్తుంది. ఇంకో సంపద ఉంది, అది ఆసురీ సంపద. ఆసురీ సంపద ఏం చేస్తుందంటే, నిబంధాయాసురీ మత, ఈ ప్రపంచము ఆ జీవుణ్ణి తనకు కట్టేసుకుని ఉంచుతుంది. అంటే జీవుడు బద్ధుడవుతాడు, కట్టివేయబడిన వాడవుతాడు ఆసురీ సంపద వల్ల. అందుకని మాసుచహ, సో నువ్వేం దేని గురించి వరి కావద్దు, ఒకే ఒక్క వ్యవహారం కోసం వచ్చావు, మిగతా ప్రాపంచిక విషయాలు ప్రపంచంలోనే వదిలేయి. ఉన్ని ఎప్పుడు ఏది సందర్భమో అలా స్పందించు, చేయవలసింది చేయి, జరగవలసింది జరుగుతూ ఉంటుంది, ప్రశాంతంగా హాయిగా అతీతంగా చూస్తూ ఉండు. అయితే నువ్వు ప్రపంచంలోకి వచ్చింది పర్పస్లెస్సా? కాదు, దైవీ సంపద నీకు విముక్తి కలిగిస్తుంది కాబట్టి అది పెంచుకోవడానికి. మాసుచహ, మిగతా వరీస్ అన్ని యు లీవ్ ఇట్. మాసుచహ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ అర్జున, ఒక చిన్న రహస్యం చెప్తాను చూడు. నీవు దైవీ సంపదతోనే జన్మించావు. మాసుచహ, యు నీడ్ నాట్ వరీ. నీవు దైవీ సంపద కలవాడివే. దైవీ సంపద్ అంటే ఏది మోక్షం ఇస్తుందో, సంపదం దైవీం అభిజాతో అసి, నీవు పుట్టినప్పుడే నీకు దైవీ సంపద ఉండనే ఉన్నదయ్యా, కనుక నువ్వు వరి కావాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఒక అర్జునుడికే కదండి, మనందరికీ కూడా చెప్తున్నారు. మానవ జన్మ వచ్చింది అంటే దైవీ సంపద ఉంటేనే మానవ జన్మ వస్తుంది. అయితే దైవీ సంపదతో పాటు కొంత ఆసురీ సంపద ఉంది. వచ్చేసాం, వీ హ్యావ్ కమ్ ఆన్ టు ఎర్త్, భూమి మీదకి జన్మించాం. జన్మించేటప్పుడు ఏం తెచ్చుకున్నాం? అధికంగానే దైవీ సంపద తెచ్చుకున్నాం. అయితే కొంత ఆసురీ సంపద అనబడేది కూడా తెచ్చుకున్నాం. దైవీ సంపద మోక్షం ఇస్తుంది, ఆసురీ సంపద బంధం ఇస్తుంది కదండి. ఇప్పుడు ఇక జీవితం ప్రారంభించాం. జీవితం ప్రారంభించినప్పుడు కార్యక్రమం ఏంటి? దైవీ సంపద పెంచుకోవాలి, అంతకుముందు ఉన్న కొంత ఆసురీ సంపద వదిలించుకోవాలి. అంటే చాలా ముళ్ళు తెగిపోయిన తర్వాతే మానవ జన్మకు వస్తుంది. ఇప్పుడు ఆ మిగతా ముళ్ళు కూడా వదిలించుకోవస్తే మన బంధ విముక్తులం అవుతాం, లేదు మరికొన్ని ముళ్ళు వేసుకుంటే మళ్ళా బంధం ప్రారంభం. అందుకని మనందరికీ చెప్తున్నారు, నాయనా మీరేం వరి కాక్కర్లేదు, మీరందరూ దైవీ సంపదతోనే జన్మించారు, కాకపోతే దాన్ని ఎలా ప్రవృద్ధం చేసుకోవాలి మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి దైవీ సంపద అనగానేమో చెప్తాను, ఆసురీ సంపద అనగా ఏమో చెప్తాను. అల్టిమేట్లీ దైవీ సంపద కంప్లీట్గా ఆసురీ సంపదను డామినేట్ చేసినప్పుడు మీకు మోక్షం లభించగలదు. సర్వకర్మ జన్మ జన్మ కర్మ వినిర్ముక్త పదంగశ్చంతి అనామయం, మోక్షస్థానానికి వెళ్ళగలరు. అందుకని దైవీ సంపద గురించి చెప్తాను వినండి మొట్టమొదట అని ప్రారంభించారండి. ఇప్పుడు మొట్టమొదట దైవీ సంపద చెప్పుకుంటూ వస్తున్నారండి. దైవీ సంపదలో వారు మనకు 20 సంపదలు చెప్పారండి. ఇవి అధికంగా ఉంటే అధికంగా దైవీ సంపద ఉన్నట్టు. 20 మొట్టమొదటిది అభయం. అభయం అనేది ఏమండి, ముందు ధైర్యం కావాలండి. బంధ విముక్తి కలగజేసే విశేషాలలో మొట్టమొదట గేట్ ఓపెన్ చేస్తూ స్వామి అభయం, భయం ముందు వదిలిపెట్టాలండి. భయము వల్ల మనలో క్రూరత్వం వస్తోంది, మమకారం వస్తోంది, రాగం వస్తోంది, భవిష్యత్తులో ఏమవుతుందని భయం. అందుకని బాగా ఏమైనా సరే డబ్బు సంపాదించి ఏదో దాయాలి. అవతల వాళ్ళంటే భయం, ఎక్కడెక్కడో సామాన్ ఎక్కడెక్కడో లోభులమై దాచుకోవాలి. ఈ విధమైనటువంటి సర్వ ఈ హరిషట్ వర్గాలకి మెయిన్ గేట్ కీపర్ ఆ భయం అండి. మహనీ స్వామి మొట్టమొదట ఓపెన్ చేస్తూ, నాయనా నీలో అభయం అనే గుణం ఉండనే ఉంది, మొట్టమొదటే ఉంది. అభీరుత అభయం, భీరత్వం లేకపోవటం, పిరికితనం లేకపోవటం, హాఫ్ హార్టెడ్నెస్ లేకపోవటం. శంకరాచార్య వారు కరలగ్నం ఒక సందర్భంలో, కరలగ్న మృగ కరేంద్ర భంగో ఘనశార్దూల విఖండనోస్తు జంతు గిరిశో విశదాకృతిశ్చ చేతకుహరే పంచముఖోస్తి మే కుతోభీ అన్నారండి. అయ్యా నా హృదయంలో పంచముఖుడైనటువంటి సదాశివుల వారు రామలింగేశ్వర స్వామి వేంచేసియే ఉన్నారు. ఆయన హృదయంలోనే కాదండి, మనందరి హృదయంలో కూడా ఉన్నారు. ఆయన ధైర్యాన్ని ప్రకటించారు, నాలో పరమశివుడు ఉండనే ఉన్నారు, నేను ఎందుకు భయపడాలయ్యా, ఆయన నన్ను వదలరు కదా అని ధైర్యాన్ని ప్రకటించారు. మహనీయులందరికీ అండి ఆ మహత్తరమైన ధైర్యం ఉండబట్టే వాళ్ళు ఎంట్రన్స్ అధ్యాత్మ విశేషంలో మోక్ష మార్గంలో ప్రవేశించగలిగారు. జరగవలసింది జరుగుతుందండి, మనదంటూ ఏమీ లేదు. ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, అనేక మార్పు చేర్పులు జరగవచ్చు, ఇవన్నీ స్వప్నంలో జరిగేవే. ఎవరైనా కూడా స్వప్నంలో ఏదైనా భయమైన వస్తువు కనిపిస్తుందేమో అని పడుకుంటున్నారా? ఆ స్వప్న సమయంలో కాసేపు భయపడుతున్నా, మెడుకు వచ్చిన తర్వాత ఆ స్వప్నం గురించి, స్వప్నంలో భయమైన వస్తువు ఎప్పులో ఇంకో పామో కనిపెడితే దాని గురించి ఎక్కువసేపు మననం చేస్తున్నారా? ఆ ఏదో కళ్ళలో కనపడింది అనుకుంటాం. ప్రపంచంలో కనపడేవన్నీ కళలో కనిపించినవి. మొట్టమొదటే ఈ ప్రపంచాన్ని చూచాడు ఇప్పుడు. హృదయంలో గొప్ప ధైర్యం ఉండాలండి. ఎవరైతే పరమాత్మ పట్ల భక్తి నమ్మకము కలిగి ఉంటారో వారికి భయం ఉండదండి. కాబట్టి మనం మొట్టమొదట పరమాత్మ మీద నమ్మకంతో ఏమండి, పెద్దలు అంటూ ఉంటారు, నారు పోసిన వాడు నీరు పోయడా, గర్భంలో రక్షించిన వాడు మని వదులుతాడా, ఈ దేహం పోయినా కూడా స్వామి యొక్క రక్షణ మనకుండనే ఉంటుంది. అన్నీ పోతాయి, సర్వం వ్యర్థం మరణ సమయే. మరణ సమయంలో అన్నీ వేస్ట్ అవుతాయి, కానీ ఒక్కటి మాత్రం నన్ను వదలదు అని ఒక మహానుభావుడు డిక్లేర్ చేశాడు ప్రపంచానికి. సాంబయేక సహాయ, పరమశివుడు నా వెంటే ఉంటారు. పరమశివుడికి చెందినవారమే కదండి మనమందరం. ఈ జీవుడు ఎవరికి చెందినవారు? శివుడికి చెందినవారు. జీవో శివ, తన సంపద తాను వదులుకుంటారండి. అందుచేత మనందరికీ రక్షకుడు ఆయన, ఆ జగద్రక్షకుడు, అందరినీ రక్షించేవాడు ఆయన ఉండనే ఉన్నారు. కనుక మనకు భయం అక్కర్లేదు అని మొట్టమొదట భయపడటం మానేయండి